చాప్టర్ 11 సూపర్ న్యాచురల్ ఇంటెంట్ 11వ అధ్యాయము అదృశ్య ప్రపంచం యొక్క ఉద్దేశము. గత అధ్యాయంలో పాత నిబంధనలో మరుగు చేయబడి ఉన్న మెస్సీయాను గుర్చిన వివరణ కేవలము సాధారణ దృష్టితో మాత్రమే ఎలా వివరించిందో మనము చూసాం. ఏదేనును పునఃప్రారంభించడానికి మరియు మానవాళిని విమోచించటానికి దేవుని యొక్క ప్రణాళిక ప్రధాన మార్గము మెస్సీయా. దేవుని యొక్క ప్రణాళిక ప్రధాన మార్గమైన మెస్సీయా యేసు సిలువు మీద మరణించి మరలా మృతుల్లో నుండి తిరిగి లేపబడడం, కేవలము మానవుడిగా ఈ లోకమునకు రావటం ద్వారానే దేవుడు దావీదు వంశావుల నుండి ఒక మానవ సంబంధమైన రాజుగా తన పరిపాలనను పరిపాలిస్తూ వారిని పాపంలో పడకుండా మరియు ఆత్మీయంగా ఉండుటకు నిర్ధారించగలడు. కేవలము ఆ రాజు ప్రజల స్థానంలో మరణించి మృతులో నుండి తిరిగి లేచుట ద్వారా మాత్రమే దేవుడు పాపమునకు న్యాయమైన తీర్పు తీర్చి ఒకేసారి అందరికీ రక్షణ దయచేయగలడు. కేవలము మెస్సీయా యొక్క మరణ పునరుద్ధానం ద్వారా మాత్రమే పతనమైపోయిన ప్రజలకు ఇంకా దేవుని యొక్క కుటుంబ సభలో చోటు దొరుకుతుంది అని వాస్తవికమైన దైవ ప్రణాళికలో భాగంగా దేవునిచే తిరిగి ప్రారంభించబడిన ఏదేను రాజ్యంలో పరిపాలించుటకు చోటు దొరుకుతూ ఉంది. కానీ దాని కొరకు అవసరమైన వాటి కొరకు మనం ఆలోచించాలి. అంధకార శక్తులు యేసును చంపేలా మనుషులను ప్రోత్సహించేలా చేశారు. ఫలితంగా వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కాకుండానే యేసును చంపివేశారు. కొరింథీ సంఘముతో పౌలు చెప్పిన రీతిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో ఫలితాలు ఎలా ఉంటాయో వారికి తెలిసినట్లయితే వారు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. పడిపోయిన స్థితికి వ్యతిరేకంగా మనము చూడగలిగినప్పుడే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం మరియు పరిచర్య మరింత అర్థవంతముగా ఉంటుంది. ఇది క్రొత్త నిబంధనను చదివే వారికి సులభముగా అర్థమవుతుంది. ఉదాహరణకి యేసు యొక్క పరిచర్య యాదృచ్ఛికముగా మనలను సిలువ వరకు తీసుకువెళ్ళడం అనేది కొంతవరకు మనల్ని ఆకర్షిస్తూ ఉంది. వీటన్నిటికి మించి సువార్తలు ఎప్పుడూ ఒకటే అంశాలను వివరించలేదు. ఉదాహరణకు యేసు యొక్క జనన వృత్తాంతము 2 సువార్తలలో మాత్రమే కనబడుతుంది, మత్తయి మరియు లూకా సువార్తలు, మరియు జ్ఞానులను గూర్చి 1 సువార్తలో మాత్రమే రాయబడింది, మత్తయి సువార్త 2వ అధ్యాయం. కొన్ని సమయాల్లో ఈ సంఘటనలో నిక్షిప్తమైన యేసు యొక్క కార్యములు సెలవు వరకు నడిపిస్తాయి. రోగులను స్వస్థపరచడం, దేవుని రాజ్యమును గురించి బోధించడం, పాపులను క్షమించడం, వేషధారణను ఖండించడము మొదలగునవి. అప్పుడప్పుడే అద్భుత విషయాలను చేస్తూ ప్రయోగించే జ్ఞానుల యాదృచ్ఛిక చర్యల కంటే ఇవి ఎక్కువ, కన్నులతో చూచిన దానికంటే ఎక్కువగా సువార్తలలో పొందుపరచబడిన సంఘటనలో ఎక్కువ సమాచారం ఉన్నది. యేసు ఏం చేస్తున్నాడు అనే ప్రాముఖ్యమైన ఉప సందేశము లేదా అంశము ఉన్నది. బాహాటమైన దుర్మార్గము. యేసు యొక్క బహిరంగ పరిచర్య ప్రారంభంలో గమనించవలసిన సంఘటన ఆయన యొక్క బాప్తిస్మము. అక్కడ దేవుడు యేసును తన కుమారుడిగా బహిరంగముగా గుర్తించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. బహిరంగముగా ఆయన యేసును తన కుమారుడిగా ప్రకటించాడు. అక్కడే బాప్తిస్మమిచ్చి యోహాను కూడా ఆయనను లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా గుర్తించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో మనము ఈ మాటలను యోహాను సువార్త నుండి చదువుతున్నప్పుడు వెంటనే మనం సిలువ గురించి ఆలోచిస్తాం. కానీ యోహాను యొక్క శిష్యులు దాని గురించి ఆలోచించలేదు. వాస్తవానికి ఎవరూ అలా ఆలోచించరు. ఎప్పుడైతే ఆయన పరిచర్య ముగింపులోనికి వచ్చిందో, బాప్తిస్మము తర్వాత 3 సంవత్సరాలకు యేసు తన మరణమును గురించి మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన శిష్యులు ఈ ఆలోచనను తృణీకరించి మత్తయి సువార్త 17:22-23 మార్కు సువార్త 9:30-32 ఆయన త్వరలో మరణించబోతున్నాడు అన్న మాటను చివరిగా వారి ప్రభువు నుండి వారు విన్నారు. అదొక వెర్రి సంభాషణలా ఉండవచ్చు వారికి. సిలువ మీద యేసు మరణించడం అనేది ప్రారంభము నుండి ఉన్న ప్రణాళిక అని వారు అర్థం చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకోలేదు? ఎందుకంటే గత అధ్యాయంలో మనం సంభాషించిన రీతిగా స్పష్టమైన రీతిలో ఈ ప్రణాళిక పాత నిబంధనలో బహిర్గతం చేయబడలేదు. యేసు బాప్తీసం పొందిన తరువాత అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ ద్వారా అరణ్యంలోనికి కొనుకోబడ్డాడు. మత్తయి సువార్త 4:1 మార్కు సువార్త 1:12 లూకా సువార్త 4:1-13 మనం చూడగలం. యేసును శోధించుటకు వచ్చిన అపవాది మనకు చెప్పేది ఏమనగా, సాతానుకు యేసు ఎవరో తెలుసు, దేవుని యొక్క కుటుంబ పరిపాలనను భూమి మీద ప్రారంభించుటకు వచ్చిన మెస్సియా అని కూడా తెలుసు, తరువాత అభిషిక్తుడు అని కూడా తెలుసు, మెస్సియా దావీదు వంశావళి నుండి రాజుగా రాబోతున్నాడు అని కూడా తెలుసు. ఈ లోకాధికారి అయిన సాతాను యోహాను సువార్త 13:31 రాయబడినట్లు సాతాను అధికారుల మీద అనగా ఇస్రాయేల్ను నిర్మించుటకు ముందు బాబేలు గోపురం వద్ద దేవుడు విడిచిపెట్టిన దేశముల మీద యేసు యొక్క దృష్టి ఉండబోతున్నదని అర్థం చేసుకున్నాడు. ద్వితీయోపదేశ కాండము 4:19-20, 32:8-9 యేసుకు మరియు సాతానుకు మధ్య జరిగిన సంభాషణను మనలో చాలామంది జ్ఞాపకం చేసుకుంటాం. సాతాను 3 విధాలుగా ప్రభువును శోధించాడు. 1, మత్తయి సువార్త 4:3-11 సాతాను యొక్క 3వ వ్యూహం ఏమనగా, యేసుకు ఈరోజు ఈ లోక రాజ్యములన్నిటినీ చూపించి శోధించి దేవుని కుమారుడుగా యేసుకు దేవునితో ఉన్న సంబంధాన్ని అతిక్రమింప చేయడం. 2, మత్తయి సువార్త 4:8-9 యేసు తిరిగి సంపాదించుకోవాలనుకున్న వాటిని గురించి అతడు ఇలాగూ చెప్తాడు. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా, మత్తయి సువార్త 4:8-9 మనం చూడవచ్చు. దేవుని ప్రణాళికకు సాతాను యొక్క ప్రతిపాదన ఒక తెలివైన మార్పు. దేవుడు ఆశించిన ఫలితాన్ని అనగా తన ప్రజలుగా ఉండకుండా స్వాస్థ్యమును కోల్పోయిన దేశాలను తిరిగి పొందటం లేదా ఆ ఉత్పత్తిని ఆ పని జరిగించుట ద్వారా ముగించబడుతుంది. యేసు చేయాల్సినదల్లా దేవునికి బదులుగా సాతానును ఆరాధించటమే. అప్పుడు ఆరాధించుట అనగా నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల అనేదానికి అర్థము. సాతాను యొక్క ప్రతిపాదన బహిర్గతం చేసేది ఏమిటంటే దేవుని యొక్క ప్రణాళిక యేసు యొక్క మరణాన్ని కోరుతుంది అని ఇంకా గ్రహించలేదు. యేసు అతనిని లేక తన యొక్క తిరస్కారానికి గల కారణాలు వివరించలేదు. కానీ యేసుక్రీస్తు ఇలాగూ సాతానును గద్దించాడు. సాతానా పొమ్ము అని సామాన్యముగా మాత్రమే చెప్పాడు. దేవుడు తాను కోరుకున్న విధముగా ఎప్పుడు ఎలా వెనక్కి తీసుకోవాలో ఆయనకు తెలుసు. యేసు యొక్క పరిచర్య కేవలము దేశంలోను పరిపాలించడం మాత్రమే కాదు, అది కుటుంబాన్ని తిరిగి నిర్మించటంను గూర్చినది అని, ఆ కుటుంబంలో కేవలం ఇశ్రాయేలు మాత్రమే కాకుండా దైవిక కుటుంబంలో అన్ని దేశం నుండి ప్రజలను చేర్చటము అనగా పాపమునకు ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా చేయబడాలి అని అర్థం. తన అసలైన ప్రణాళిక ఏమనగా దేవుని యొక్క పరిపాలన తన పిల్లలతో కలిసి ఉండాలి. మానవాళ్ళని విమోచించుటకు సిలువ అనేది తప్పనిసరి. అందుచేత దేవుని ప్రణాళికను ఆ స్థానంలో పెట్టవలసి వచ్చింది. యేసుక్రీస్తు మోసపరచబడడం లేదు, కానీ తగిన సమయమందు అపవాది మోసపరచబడబోతూ ఉన్నాడు. ఏదేను యొక్క అనుభవము లేక ఏదేను యొక్క రుచి. అరణ్యంలో శోధన ముగించబడిన వెంటనే యేసు రెండు విషయాలు చేస్తాడు. తన మొట్టమొదటి శిష్యులను పిలవడం. వారు పేతురు, ఆంద్రేయ, యాకోబు మరియు యోహాన్ మరియు దయ్యం పట్టిన వ్యక్తిని స్వస్థపరచుట. మార్కు సువార్త 1:16-28, లూకాసు వార్త 4:31-5:11 శిష్యులను పిలవడం మరియు స్వస్థతలు కొనసాగించడం అనేది ఈ రెండు అంశాలు. ఒక నమూనాను తయారు చేయుటకు ప్రారంభముగా ఇవి ఉన్నాయి. ఆయన ఇంకా ఎక్కువ మంది శిష్యులను పిలిచి దయ్యములను పోగొట్టుటకు, ప్రతి విధమైన రోగము నుండి ప్రజలను స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చినట్లుగా లూకాసు వార్త 9:1-5 మనం చూడవచ్చు. ప్రారంభంలో యేసు 12 శిష్యులను పిలిచాడు. ఆ సంఖ్య అకస్మాత్తుగా ఊహించినది కాదు. ఈ సంఖ్య ఇస్రాయేలు యొక్క 12 సంబంధించినదిగా ఉంటుంది. ఇస్రాయేలును దృష్టిలో పెట్టుకొని రాజ్యము యొక్క ప్రణాళికను యేసు ప్రారంభించాడు. వారందరూ దేవుని యొక్క స్వాస్థ్యము, ఇతర దేశముల కంటే భిన్నముగా ఎన్నుకొనబడిన వారు. ద్వితీయోపదేశ కాండం 32:8-9 మనం చూడవచ్చు. పౌలు కూడా సువార్తను విస్తరింపచేయుటను ఇదే కోణం నుండి ప్రారంభించాడు. యూదులతో ప్రారంభించి తరువాత అన్యజనుల వద్దకు వెళ్ళినట్లుగా రోమాపత్రిక 1:16-17 చూడవచ్చు. యేసుక్రీస్తు 12 ఆగిపోలేదు. లూకాసువార్త 10 స్వస్థపరచుటకు మరియు దయ్యములను వెళ్ళగొట్టుటకు 70 పరిచర్య అప్పగించాడు. లూకాసువార్త 10:1-9, 9:17 రాయబడి ఉన్నది. ఈ సంఖ్య కూడా అకస్మాత్తుగా నిర్ణయించబడినది కాదు. ఆదికాండం 10 ఉన్న దేశముల సంఖ్య. బాబేలు గోపురం వద్ద దేశములను ప్రక్కనబెట్టి వాటిని తక్కువ స్థాయి కలిగిన దైవములకు అప్పగించాడు. వారి అధికారంలో ఉన్న దేశముల సంఖ్య ద్వితీయోపదేశ కాండం 4:19-20, 32:8-9 కొన్ని తర్జుమాల్లో 70 బదులుగా 72 అని ఈ వచనాల్లో ప్రస్తావింపబడ్డాయి. అలా ఎందుకంటే పాత నిబంధన యొక్క ప్రాచీన ప్రతులు ఆదికాండం 10 ఉన్న దేశముల పేర్లను ఈ రీతిగా విభజించుట ద్వారా 72 రాయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ దీనికి సంబంధించిన అంశం ఒకటే. ఈ 70 పంపుట అన్నది ఆదికాండం 10 ఉన్న దేశంలో సంఖ్యకు సంబంధించినదిగా ఉన్నది. 12 శిష్యులను పిలుచుట అనున్నది ఇస్రాయేలు రాజ్యము రాబోతుంది అన్న సూచనగా ఎలాగుందో అలాగే 70 పంపుట కూడా రాజ్యము ఈ దేశములన్నిటినీ తిరిగి సంపాదించుకోబోతుంది అన్నదానికి నిదర్శనముగా ఉన్నది. ఈ 70 తిరిగి వచ్చినప్పుడు లూకాసు వార్త 10:17 ప్రభు యొక్క స్పందన ఎలా ఉంది? సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. లూకాసు వార్త 10:18 ఈ సందేశము నాటకీయముగా ఉంది. గొప్ప తిరోగమనము జరుగుతూ ఉంది. ఒకప్పుడు ప్రభువుకు సంబంధించిన ప్రజలపైన సాతానుకు ఇంకా ఏమాత్రం అధికారం ఉండదు. విశ్వాసుల మీద నిందమోపుటకు, దేవుని దగ్గరకు వెళ్ళుటకు అతనికున్న ప్రవేశము ముగించబడింది. అతడు కేసులు లేదా వాదములు లేని ఒక ప్రాసిక్యూటర్ వలె ఉన్నాడు. రండి మరియు నన్ను ఎదుర్కొనండి. రాబోచున్న దేవుని రాజ్యమును గురించి 3 ప్రసంగించిన తరువాత దేవుని ప్రేమను ప్రజలకు చూపిస్తూ, ఏదేను జీవితంలో ఎలా ఉండబోతుందో చూపిస్తూ, తన యొక్క నిజమైన ఉద్దేశం కొరకు యేసుక్రీస్తు ముగింపు పలగడానికి సిద్ధపడ్డాడు. చివరిసారిగా యెరూషలేమునకు ప్రయాణమవుటకు ముందు ఇస్రాయేలునకు ఉత్తరముగా చాలా దూరం ప్రభు తన శిష్యులను తీసుకొని వెళ్తాడు. శిలువ మరణము గురించి రేకెత్తించాల్సిన అవసరం తనకు ఉన్నది. అదృశ్య ప్రపంచపు శక్తులకు సవాలు విసరడానికి ఒక మంచి శ్రేష్టమైన స్థానాన్ని ఆయన ఎన్నుకోలేదు. ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు యేసు తన శిష్యులను తీసుకుని వచ్చాడు. అది రోమాకు సంబంధించిన పేరు. పాత నిబంధన కాలంలో ఈ ప్రాంతము భాషానుగా పిలువబడింది. దానిని గుర్చి మనం 9 సంభాషించాం. భాషాను మృతుల ప్రపంచానికి ప్రధాన ద్వారముగా పేర్కొనబడింది. నరకం యొక్క ద్వారముగా పిలువబడింది. కైసరును ప్రాంతము హెర్మోను పర్వతమునకు దిగువ భాగంలో ఉంది. ఈ ప్రాంతంలోనే దేవుని కుమారులు భూమి మీదకు దిగివచ్చి తిరుగుబాటు చేశారని యూదుల యొక్క ఆలోచన. ఆదికాండం 6:1-4 ఉన్నది. క్లుప్తంగా చెప్పాలంటే బాషాను మరియు హెర్మోను ప్రాంతాలు అంధకార దురాత్మ శక్తులకు నివాస స్థానము. ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు తనను గూర్చి ప్రాముఖ్యమైన ప్రశ్న అడిగారు. మీరైతే నేను ఎవడనని చెప్పుకొని ఉన్నారు. మత్తయి సువార్త 16:15 అందుకు పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని సమాధానమిచ్చాడు. 16:16 యేసు అతన్ని అభినందించి దానికి అదనముగా ఇలా చేర్చాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను అని 17:18 ప్రభువు చెప్పిన బండ అనే పదమును గుర్తించుటకు కొన్ని శతాబ్దాలుగా వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఈ పదమును అర్థం చేసుకుంటకు ఉన్న ప్రధానమైన తాళము ఏమనగా ఆ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితి. కైసరయ ప్రాంతము బాషానుకు దూరంగా ఉన్న ఉత్తర ప్రాంతం. పాత నిబంధన కాలంలో ఈ ప్రాంతము మృతుల రాజ్యానికి ద్వారముగా పిలువబడింది. కైసరయ ప్రాంతము పర్వతమునకు దిగువగా ఉంది. బండ అనగానే ఆ పర్వతమే. పాతాళలోక ద్వారములు అన్న పదము యేసు మరియు ఆయన శిష్యులు నిలవబడిన చోటును సూచిస్తూ ఉంది. అంధకార శక్తులను ప్రభువు సవాలు చేస్తూ ఉన్నాడు. పతనము దగ్గర మానవులు దేవునితో ఉన్న నిత్య జీవాన్ని కోల్పోయారు. మరియు దానికి బదులుగా మరణమును మరియు దేవుని నుండి నిత్యమైన ఎడబాటును పొందుకున్నారు. మరణమునకు ప్రభువు అయిన సర్పము సాతానుగా మరియు అపవాదిగా మానవులందరిపైన అధికారాన్ని సంపాదించుకున్నాడని మనకు తెలుసు. ప్రతి మానవుడు మృతుల రాజ్యంలో అతనితో కలుసుకుంటున్నారు. అయితే దేవునికి వేరొక ఆలోచనలు ఉన్నాయి. మానవుల పాపముల కొరకు శిక్షను భరించుటకు యేసును పంపడం అనే రహస్య ప్రణాళిక అనేది పాతాళలోక ద్వారములపై బహిరంగ దాడిగా ఉండబోతూ ఉంది. దేవుని రాజ్యము ముందు మరణమునకు ప్రభువుగా ఉన్నవాడు మరియు అతని యొక్క సైన్యం ఎంతమాత్రము నిలువనేరు. మత్తయి సువార్త 16:16 ఉన్న లేఖనానుసారముగా యేసుక్రీస్తు అపవాది యొక్క ద్వారం ముందుకు వెళ్ళి అతని అధికారాన్ని సవాలు చేస్తూ ఉన్నాడు. సాతాను రేకెత్తించాలని ప్రభు ఆశపడ్డాడు. ఎందుకు? ఎందుకంటే దేవుని యొక్క రహస్య ప్రణాళిక ప్రతిపాదనలో భాగంగా యేసు మరణించుటకు అది సమయం. మాటలతో కూడిన సవాలు ఒకవేళ సరిపోకపోయినట్లయితే యేసు ఇంకొక అడుగు ముందుకు వేశాడు. మత్తయి, మార్కు మరియు లూకా వీరందరూ యేసు యొక్క పరిచర్యలో జరిగిన తరువాతి సంఘటనలు ఆయన రూపాంతర సంఘటనతో ఏకీభవించారు. మార్కు సువార్త 9:2-8 వరకు గల భాగంలో ఈ రీతిగా ఉంది. 6 తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమయనమైనవి, మిగులు తెల్లనివి అయినను. ఈ లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు, ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచూ ఉండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనమిక్కడుండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు, 3 పర్ణశాలలు కట్టుదామని చెప్పాను. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్ద ఉన్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఈ రూపాంతర ఘటన హెర్మోను పర్వతము మీద జరిగింది. తాను వాస్తవముగా ఏమై ఉన్నాడు, దేవుని మహిమను మూర్తీభవించిన వాడు అని పేతురు, యాకోబు మరియు యోహానుకు ప్రత్యక్షపరచుటకు ప్రభు ఈ స్థలాన్ని ఎంచుకున్నాడు. అంధకార శక్తులు మరియు సాతానుకు ప్రభు ఒక హెచ్చరిక చేయిస్తూ ఉన్నాడు. నావి అనుకున్నవి తిరిగి తీసుకోవడానికి ఈ భూమి మీదకి నేను వచ్చాను. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, దానికోసం నేను ఇక్కడ ఉన్నాను. దాని గురించి ఏమి చేస్తావో చెయ్యి. ఆయన రూపాంతరం చెందిన వెంటనే యెరూషలేముకు ప్రయాణమవుతూ తాను మరణించబోతున్నాను అని శిష్యులకు చెప్పడం అనేది ఆకస్మికము కాదు. దానిని వారు వినాలని అనుకోవడం లేదు. కానీ యేసుక్రీస్తు సాతాను మరియు ఇతర దురాత్మ శక్తులను జయించే కార్యము వచ్చింది కాబట్టి ఇది త్వరగా చేయాలనే ఆలోచన ఆయనను త్వరపెట్టింది. అదే యేసుక్రీస్తు కోరుకున్నాడు. ఆయన యొక్క మరణము అన్నిటికీ తాళపు చెవి. ఎందుకు ఈ విషయాలు అంటే, యేసు యొక్క పరిచర్య ఉద్దేశపూర్వకమైనది. దేవుని రాజ్యాన్ని భూమి మీద ఉజ్జీవింప చేయడంలో తన పాత్రను గురించి ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుచేత ఆయన తిరిగి వచ్చే రోజు వరకు, అనగా ప్రపంచమంతా ఏదేనుగా మార్చబడే రోజు వరకు, ఈ ఉద్దేశము క్రమముగా జరుగుతూనే ఉంటుంది. మన జీవితాలు ఆయన వలె కీలకమైనవి కావు, కానీ మనలో ప్రతి ఒక్కరూ శిష్యుల వలె ఆయన ఉద్దేశాలను నెరవేర్చుటకు నిజమైన పాత్రలను కలిగి ఉన్నాము. మనం విశ్వసించిన రీతిగా మనం జీవించవలసిన అవసరం ఉన్నది. విశ్వాసులు దేవుని యొక్క కుటుంబ సభలోనికి గమనించేవారుగా కాదు, కానీ పాల్గొనేవారుగా ఉండుటకు చేర్చబడ్డారు అని కొలసీ పత్రిక 1:13 రాయబడి ఉన్నది. యేసు యొక్క ఉద్దేశాలలో ఏదైనా ఎలా ఉండేదో ప్రజలకు చూపబడింది, మరియు దేవునితో జీవితం ఎలా ఉండబోతుందో చూపబడింది. దేవుని కుటుంబంలో మరియు దేవుని పరిపాలనలో అనారోగ్యము కానీ శరీర సంబంధమైన అసంపూర్ణత కానీ ఉండదు. వ్యతిరేక శక్తులు కూడా ఉండవు. దేవుని యొక్క అంతిమ రాజ్యము ఏదైనా తోటను మించినదిగా, ఇశ్రాయేలును మించిన విశాలమైనదిగా ఉండబోతుంది. ఈ రాజ్యము ప్రపంచమంతటా ఉండబోతుంది, అన్ని దేశాలను కలుపుకోబోతుంది. ఒకప్పుడు ఏదేమో ఏమై ఉన్నదో భూమి మీద పరలోకంలో సమస్తము ఉండబోతూ ఉంది. మన లక్ష్యం యేసును పోలి ఉండటమే. మనం ఆయన వలె ఉండగలం. మనతోటి స్వరూపుల దేహము మరియు ప్రాణమును గూర్చిన జాగ్రత్త తీసుకుంటూ రాజునందు విశ్వాసం ఉంచేలా వారిని నడిపిస్తూ మరియు ఆయన పట్ల యథార్థముగా ఉండుటకు వారిని బలపరుస్తూ ఉండగలం. చెరలో ఉన్నవారికి విడుదల మరియు బంధింపబడిన వారికి విముక్తి అని ప్రకటించటకు మెస్సయ్య అడుగుజాడల వలె మనకు అదృశ్య ప్రపంచపు శక్తులు అవసరం లేదు. యెషయా గ్రంథం 1:1 రాయబడి ఉన్నది. అయితే ఇవి ప్రాముఖ్యమైన అదృశ్య ప్రపంచపు కార్యములు. చీకటిని ప్రతిఘటించుటకు వ్యూహాత్మక దర్శనము అవసరం. ఆత్మ ద్వారా ఒకరి యొక్క హృదయాన్ని నడిపించటానికి దయగలిగిన ఏ కార్యము కూడా ఓటమి చెందదు. దేవుని కార్యములకు ఓటమి లేదు. సువార్త యొక్క ఏ ఉచ్చారణ కూడా నిష్ప్రయోజనముగా ఉండదు. యేసు యొక్క దయ ఆయన వర్తమానంతో సమానముగా ఉన్నది. ఏ ఒక్కటి తగ్గిపోలేదు. ఈ నమూనాను ఏ విశ్వాసైనా అనుసరించగలడు. ఇది రాజ్య దర్శనానికి ఇవ్వబడిన ఉద్యోగ వివరణ, ఒక బాధ్యత. చివరిగా, తెలివైన దుర్మార్గత పరిమితులు కలది మాత్రమే కాదు, కానీ రాజ్యం యొక్క దర్శనానికి మరియు పనికి హాని కలిగించేదిగా ఉంటుందని మరొకసారి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. యేసు ముందుగానే పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కృపాశ్రమం ఉన్నాడని 1 పేతురు 2:22 రాయబడి ఉంది. మనం ఆయనతో కలిసి పరిపాలించుకు నియమించబడ్డాం, నిర్ణయించబడ్డాం. కొలసీ పత్రిక 3:1, 2 తిమోతి 2:12, ప్రకటన గ్రంథము 2:26, 3:21 ఇలాగ రాయబడి ఉన్నది. భూమి మీద దేవుని రాజ్యంగా ఉన్న సంఘము యొక్క అభివృద్ధి మరియు పరిపూర్ణత పాతాల లోక ద్వారంలో ముందు నిలువనేరవు. ఈ గొప్ప తిరోగమన చర్యలో పాల్గొనేందుకు తీసుకునవలసిన నిర్ణయము మనది.